ఏమైంది? ఇట్ ఈజ్ నేచర్, అది ప్రకృతిలో ఉంది. ఇదంతా కూడా ప్రకృతిలో మన శరీరాలలో జరిగేటటువంటి సంఘటనలను పరిపూర్ణమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియతో ఋషులు మనకు అందించారు. అక్కడికి దేవతా శరీరాలు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ దేవతా శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను, ఈ దేవతా శక్తులు ఎక్కడో లేరు, మీ శరీరంలోనే ఉన్నారు అని. ఈనాడు ఫిజియాలజీ, ఈనాడు సైన్స్ దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. మన శరీరంలో మన వినాయకుడు బొమ్మ ఎలా వేసుకుంటాము, అచ్చు అలాంటి ఆయుధాలు ధరించి. ఇంత మీరు ఫోటో తీసి ఎన్లార్జ్ చేసి ఫోటో తీస్తే వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది మీకు. అలాగే మన శరీరంలో కొన్ని చోట్ల ఫోటో తీసి ఫిజియాలజీని కొన్ని యాంగిల్స్ లో దాన్ని డెవలప్ చేశారనుకోండి, విష్ణుమూర్తి కనిపిస్తాడు. విష్ణుమూర్తి మన ఋషులు ఏ విధమైనటువంటి బొమ్మను గీశారో అలాగే కనిపిస్తాడు. శంఖము, చక్రము, గదా, పద్మము. వీలైతే ఈ 2-3 రోజుల్లో వినాయకుడు యొక్క డెమాన్స్ట్రేషన్ నేను మీకు చూపిస్తాను. అదైతే నా దగ్గర క్యాసెట్ నేను పట్టుకోగలిగాను, మిగతా క్యాసెట్స్ ఈ వెబ్సైట్ లోంచి పట్టుకోగలిగి మీకు చూపించగలిగితే చూద్దరు కానీ. అంచేత ఋషులు చెప్పినటువంటి దేవతలు, ఋషులు చెప్పినటువంటి ఋషులు ఎక్కడో లేరు, మీ శరీరంలో నిజంగానే ఉన్నారు. నిజంగా అంటే నిజంగానే, ఎంత నిజంగా? జావత్తుతో, దిండుగాడి జావత్తు తెలుసు కదా, ఆ జావత్తుతో నిజంగా ఉన్నారన్నమాట అండి. కానీ ఆ నిజంగా ఉన్నటువంటి దేవతా శక్తుల్ని ఉపయోగించుకోవటం ఎలా, అదే మనం ఇక్కడ వర్క్షాప్ లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు 3 స్థాయిలలో సాధన జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. ఎప్పుడూ సాధన 3 స్థాయిలలో జరుగుతుంది, అందుకే దాన్ని త్రిపాద అంటాం. ఆ 3 సాధనలో, 3 స్థాయిలలో జరిగేటటువంటి సాధనా విధానాన్ని మీరు 7 రోజుల్లో నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే తర్వాత 7 రోజుల్లో నేర్చుకుంటారు. నేర్చుకోకపోతే ఎప్పుడైనా మీరు నేర్చుకోదలుచుకుంటే 7 రోజుల్లో నేర్చుకోవాలి. ప్రకృతిలో పెట్టినటువంటి కండిషన్ అది. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటకు రావాలి అంటే 270 రోజులు, 9 నెలలు 270 రోజులు అంటే 3 × ఈ విధంగా 31 మంత్ × 9 ఉంటాయి కదా. ఈ 270 రోజుల లోపల ముందా వెనుకా వస్తాను అంటే ఏమంటాం మనం, ప్రొసీజర్ దెబ్బతింటుంది, ప్రీమెచ్యూర్ బేబీ అంటాం. దానికి మళ్ళా దానికి కావాల్సిన గందరగోళాలు వస్తాయి, లేట్ అయితే గందరగోళం పడిపోతాం మనం. తల్లికి ప్రమాదం ఏం, లేట్ అవటం మొదలైతే. కానీ 16 సంవత్సరాలు లేట్ చేసినటువంటి మహానుభావుడు భాగవత కథ అని చెప్తాడు. శుకుడు తల్లి గర్భంలో 16 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఇవేమి అతిశయోక్తులు కావు, వాస్తవికమైనటువంటి పద్యాలే. సైన్స్ ఇప్పుడు వాటిని ఇంప్రూవ్ చేయగలుగుతోంది. సంభవం నేను ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవతా శక్తుల్ని శరీరంలో నేను మీకు చూపిస్తాను. ఆ ఫిజియాలజీలో వినాయకుడి దగ్గరని ఇప్పుడే చూపించగలను నేను. కానీ ఇప్పుడు చూపించేస్తే, చూపిస్తాను అంటేనే ఆనందం ఉంది, కానీ చూపించేస్తే ఉంది. కానీ మిగతా కూడా వీలవుతే ఏం చేయంటే నాకు దొరకలేదు. ఇంకా నేను అప్పుడే ఒక నెల బట్టి ట్రై చేస్తున్నాను, దొరికితే అది చూద్దరు కాని. కానీ ఈ వినాయకుడు మన శరీరంలో స్పష్టంగా, మనం వినాయక చవితి నాడు పూజ చేసుకునేటటువంటి వినాయకుడు ఎలా ఉంటాడో అలాగే మన శరీరంలో ఒకనొక చోట ఋషులు చెప్పిన చోటే ఉన్నాడు అని ఒకటి కన్ఫర్మ్ అవుతే, మిగతా దేవతలు కూడా ఎలా ఉంటారో, ఎలాగా ఉంటారో అన్నది ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ గెస్ట్ వర్కే కదా. ఇంకా మనమే ఊహించి చెప్పుకోవచ్చు, ఋషులు చెప్పక్కర్లే మనం. అది ఒకటి ఈ వర్క్షాప్ లో మనం కొంచెం డెవలప్ చేయాల్సింది, ప్రస్తుతం ఇంతవరకు చేయగలం. 2వది వర్క్షాప్ లో 7 రోజుల యొక్క ప్రాముఖ్యతను చాలా బాగా అర్థం చేసుకోవాలి. భాగవత సప్తాంగం అంటూ ఉంటాం మనం. 7 రోజుల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మీరు ఏమి చేసినా ఆ 7 రోజుల చక్రంలోనే తిరుగుతుంది, దాన్ని దాటి మీరు వెళ్ళలేరు. కావాలంటే చూసుకోండి, ఎవరైనా దాటగలిగితే చూపించమనండి. నేను నాస్తికుణ్ణి, నేను భగవంతుని నమ్మను, ప్రకృతి యొక్క శక్తిని నమ్మను. ఈ 7 రోజుల పరిధి దాటి వాడు జీవించగలిగితే చెప్పమనండి. సోమవారం నాడు మొదలెట్టాం జీవితం అనుకున్నాం, సోమవారం తర్వాత ఖచ్చితంగా మంగళవారమే, బుధవారమే, గురువారమే, శుక్రవారమే, శనివారమే, ఆదివారమే. మళ్ళా దాటమనండి వాడిని సైకిల్ని, దాటలేడు. ఇందుకు 7 రోజులు ఎలా ఉన్నాయి? ఈ 7 రోజులు ఇండియాలోనే ఉన్నాయా? ఇదే పేర్లతో, ఇదే గ్రహాల పేర్లతో భాష మారుతుంది. చైనాలో కూడా ఇదే పేర్లు,
శని భాషలో ఆ గ్రహాల పేర్లు వస్తాయి. సండే మండే అంటాం, ఆదివారం సోమవారం అంటాం, సంస్కృతంలో వచ్చేసరికి రవివారము సౌమ్యవాసరే. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఈ చక్రీయ క్రమాన్ని మీరు దాటలేరు. ఎందుకు దాటలేరు అంటే మీ శరీరము ఏడు ద్వారా నిర్మించబడింది కనుక. విషయం చెప్పేది ద బేసిస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క ఆధారం ఏంటి అంటే ఏడు. జీవితం యొక్క ఈ ఏడు అనేటువంటి విధానాన్ని మీకు అర్థమవుతే ఇంకా మీరు ఏది చేసినా ఏ సైకిల్లో పడాలి, ఏడు అనేటువంటి సైకిల్లోనే పడాలి. మన శరీరంలోని అంగాలు కనుక మీరు చూసుకుంటే అక్కడ కూడా అత్యద్భుతంగా ఏడు కనిపిస్తుంటాయి. మన శిరస్సులో పైన ఉన్నటువంటి కన్నాలను కనుక మీరు చూసుకుంటే ఏడు కన్నాలు ఉన్నాయి. రెండు చెవులకు సంబంధించినటువంటి రంధ్రాలు, రెండు కళ్ళకు సంబంధించినటువంటి రంధ్రాలు, రెండు ముక్కుకు సంబంధించినటువంటి రంధ్రాలు ఆరు, మూడు చేతులు ఐదు ఏళ్ళు, ఈ ఎముక ఈ ఎముక. మళ్ళా దాన్ని సెవెన్ కాళ్ళని అలాగే మీరే డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇంతకీ మీరు ఈ సెవెన్ అనేది మీ జీవితంలో ఎందుకు ఇంత ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే ఋషులు ఏం చెప్పారు, ఈ సంఖ్య ప్రకృతిలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. సూర్యుడి దగ్గర నుంచి ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది, ఒకటి అంటే సూర్యుడే, రెండు అంటే చంద్రుడే. సంఖ్యకి గ్రహాలకి మధ్య అద్భుతమైనటువంటి సామ్యాన్ని తీసుకొచ్చారు ఋషులు. సంఖ్యలకి గ్రహాలకి మధ్య ఉన్నటువంటి సామ్యమే కాకుండా రంగులకి అంకెలకి మధ్య కూడా సామ్యం తీసుకొచ్చారు ఋషులు. ఇవంతా కూడా దేని మీద ఆధారపడున్నాయి, ఏడు అనేటువంటి సంఖ్య మీద ఆధారపడున్నాయి. సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, చక్రవర్తులు, ఇంకా మీరు ఇష్టమైన రకరకాలైనటువంటి సెప్టెనరీస్ మీకు లభిస్తాయి. ఆఖరికి మీరు కెమిస్ట్రీలో వెళ్ళిపోయినా మొత్తం మాకు రసాయనిక చర్య జరుపుకునేటువంటి కెమికల్స్ చూసుకుంటే అవి కూడా ఏడు గ్రూప్సే. ఎనిమిదో గ్రూప్ లో ఉన్నటువంటి రసాయనిక చర్యలో పాలు పంచుకోవాటిని జలవాయువులు, వాటిని ఋషులు అనుకోవచ్చు. మనం భౌతిక జగత్తులో మూలకాలలో ఉన్నటువంటి ఋషులు అవి ఎత్తులోనే చర్యలో పాల్గొనుకో, మిగతా అన్ని కూడా సెవెన్ లోనే వస్తాయి. ఈ సెవెన్ యొక్క ఇంపార్టెన్స్ ను తెలుసుకుంటూ జీవితంలో పన్నెండు స్కంధాలు ఉంటాయి. స్కంధాలు అంటే ట్రంక్స్, భాగాలు, పన్నెండు శాఖలు మన జీవితంలో ఉంటాయి. ఇది మన ఋషులు మనకి అందించినటువంటి జీవిత సత్యాలు. ఆ జీవిత సత్యాలే భాగవతం చెప్తోంది కనుక భాగవతాన్ని అర్థం చేసుకున్నవాడు జీవన్ముక్తుడైపోతాడు. ఇంకేదంటే వాడికి రెండు సంఖ్యల యొక్క కంట్రోల్ వచ్చింది, పన్నెండు అనేటువంటి సంఖ్య, ఏడు అనేటువంటి సంఖ్య. ఏడు అనేది గ్రహాలకి సంకేతం అంటే పన్నెండు అనేది రాశి చక్రానికి సంకేతం. పన్నెండు రాశులు మన శరీరంలో ఎలా ఉన్నాయి, గురు పాదుకాస్తవంలో నక్షత్రాలతో పాటు మన శరీరంలో ఈ రాశి చక్రాలు ఎలా పనిచేస్తాయో మీకు చెప్తూనే వచ్చాను నేను. ఇదే భాగవతం అంటే అంతేత మీరు భాగవత కథలను చదువుతున్నప్పుడు కథలాగా చదివితే చిన్నపిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు కథలు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఋషుల యొక్క ఎక్స్పర్టైజ్ చూడండి, అన్ని కథలు మనం ఆడుతో పాడుతూ ఉండే, కానీ ప్రతి కథ కూడా మీ శరీరంలో జరిగేటటువంటి ఈనాడు కెమిస్ట్రీ, ముఖ్యంగా మన శారీరక శరీరంలో జరిగేటటువంటి మార్పులను మెటబాలిజం అంటాం. శరీరంలో జరిగేటటువంటి అనేక ప్రక్రియలను అవి కథల రూపంలో ఇచ్చారు వాళ్ళు. ఆ కథల రూపంలో ఇచ్చేటటువంటి ఆ మెటబాలిజమ్స్ ని అంటే ఏంటి, మన జీవరసాయనిక ప్రక్రియలను, మన శరీరంలో జరిగేటటువంటి ప్రక్రియలను కనుక మనం అవగాహన చేసుకోగలిగితే జీవితం మీద మీకు విశేషమైనటువంటి కమాండ్ వస్తుంది. ఎలా కమాండ్ వస్తుంది, ఋషులు చెప్పినటువంటి, సైన్స్ చెప్పేటటువంటి, కామన్ సెన్స్ చెప్పేటటువంటి విశేషమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే చుట్టూరా మనకి అనేక రసాయనిక పదార్థాలు కనిపిస్తాయి. కొంచెం సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేసినా ఈనాడు మనం చాలా బాగా అర్థం చేసుకోగలం. మైక్ ఉంది, బట్టలున్నాయి, శరీరం ఉంది, జుట్టు ఉంది, గోడలున్నాయి, మార్బులుంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఇలాగే పదార్థాలను కనుక మీరు చూసుకుంటూ పోతే ఎన్ని పదార్థాలు ఉన్నాయి మీరు లెక్క పెట్టలేరు. లెక్క పెట్టలేకపోవటమే కాకుండా ఈ రసాయనిక పదార్థాల గురించి సైంటిఫిక్ జర్నల్స్ ఏం చెప్తాయంటే ఒక రోజులో సుమారు పది పదిహేను మిలియన్ కొత్త కొత్త పదార్థాలు ఆవిష్కరింపబడుతున్నాయని. ఇన్ని పదార్థాలు ఆవిష్కరింపబడుతూ ఉంటే అంటే ఏంటి, నేను మీ మాట్లాడుతూ ఆపే లోపల మీకు 500 పదార్థాలు కొత్త వచ్చేస్తుంటాయి. అన్ని దొరకు ప్రకృతిలో వినమే. నైలాన్ దొరకలేదు, టెఫ్లాన్ దొరకలేదు, ఈ కొత్త కొత్త ఎల్లాయిజ్ దొరకలేదు, అంతా బాగానే ఉంది. కానీ ఇదంతా 92 ఎలిమెంట్సే, 92 ఎలిమెంట్స్ యొక్క మ్యాజిక్ే. అదే పదార్థాలు రకరకాలుగా తెలుస్తుంటాయి. ఇంకాస్త మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 3 పదార్థాల యొక్క మ్యాజిక్ే ఈ మొత్తం సృష్టిలో మనకి కనిపిస్తున్నటువంటి భౌతిక పదార్థాలన్నీ కూడా 3 మీద ఆధారపడి ఉన్నాయి. కేంద్రకము, దాంట్లో ఉండేటటువంటి న్యూట్రాన్స్, దాంట్లోనే ఉండేటటువంటి ప్రోటాన్స్, ధనావేశ కణాలు, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అంచేత 3 బేసిక్. ఎంత విశాల విషయం ఉందో చూడండి. ఈ విశాల విశ్వం, ఈ గెలాక్సీస్, మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఏదైనా ఉంటే అది ఆటమ్స్ తోనే నిర్మించబడి ఉంటుంది. ఆటమ్ అనగానే గ్యారంటీగా అందులో ఉండేదేంటి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్సే. వాటి యొక్క సంతులనం మారితే పదార్థం మారిపోతుంది. మారవచ్చుగాక, పదార్థం మారితే మారవచ్చుగాక. కానీ అక్కడ ఉన్నదేంటి, 3. దాన్నే మన ఋషులు కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మనకి వినాలనిపించదు. ఇంతవరకు సైన్స్ చెప్తే మీరు నచ్చింది మీకు, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటే ఓహో అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నా అనుకోండి, కంపుగా తెస్తుంది, మొహం అలా పడతాం. ఇంకేత అవగాహన శూన్యత. ఇందుకు అవగాహన శూన్యత, ఋషులు ఉపయోగించినటువంటి మాటలు ఈనాడు బయోకెమిస్ట్రీ అనేటటువంటి విజ్ఞానంలో మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళు ఆ పదార్థాలను ఉపయోగించుకోవటం, ఆ శబ్దాలను. ఏంటి చెప్తుంది ఇప్పుడు బయోకెమిస్ట్రీ, ఏ విధంగా అవుతే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్తో మొత్తము దృశ్యమయ స్థూల పదార్థాలు ఏర్పడుతున్నాయో, అలాగే సెల్ అనేటటువంటి ఒక మూల పదార్థం ఉంది జీవకణము అని, ఆ ఒక్క కణంతో సంపూర్ణ జీవితము ఏర్పడినది సెల్. దానికి కూడా మళ్ళా మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించి చూసి గమనించగలిగితే అక్కడ కూడా 7 సబ్ డివిజన్స్ దొరుకుతాయి మనకి. కానీ అక్కడ వరకు మనం వెళ్ళక్కర్లే. అవగాహన చేసుకోవడానికి మనం ఏం చేసుకున్నాం, 12 అనేటటువంటి సంఖ్య, 7 అనేటటువంటి సంఖ్యను కనుక మీరు బాగా పట్టుకోగలిగితే, నవ్వులు మింగేయగలిగితే ఆ సంఖ్యలను, ఆ సంఖ్యల యొక్క ఉపయోగాన్ని, ఆ 7 x 12లో మీకు మొత్తము కూడా ఈ చరాచర సృష్టి, ఇటు స్థూల జగత్తు మీకు అర్థమవుతుంది, సూక్ష్మ జగత్తు అర్థమవుతుంది, అటు కారణ జగత్తు అర్థమవుతుంది. ఇది గుర్తుంచుకోండి, భాగవతాన్ని కనుక మీరు మధించగలిగితే, భాగవతాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మృత్యువు మీద విజయం సాధించగలరు. సాధించిన వ్యక్తులున్నారు దాన్ని చేసి, కానీ కథలాగా చదివితే లాభం ఉంది. మీరు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటే లాభం ఏంటి మీకు, ఆ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ని E=mc² అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి ఐటమ్ బాంబ్ గా మార్చగలిగితే ప్రస్తుతం మనకి మృత్యువు మీద ఆధిపత్యం ఇచ్చింది అంతే కదా. దాన్నే మళ్ళా మనం కావాలంటే జీవితం మీద ఆధిపత్యంగా మార్చుకోవచ్చు. ఈ అవగాహనతో భాగవతాన్ని మీరు ఇక్కడ చదవండి. ఈ అవగాహనతో చదువుతున్నటువంటి భాగవతం చదువుతున్నప్పుడు 10వ అధ్యాయము లేకపోతే 10వ స్కందము చాలా ఇంపార్టెంట్ భాగవతంలో. ఇంకేక అక్కడ శ్రీకృష్ణుడి జననము జరుగుతుంది. మొదటి కాండలో లేకపోతే మొదటి స్కందంలో ఏంటి చెప్తే శ్రీకృష్ణ నిర్యాణం గురించి చెప్తుంది. ప్రశ్న ఏంటంటే శ్రీకృష్ణుడు మృత్యువుతో మొదలెట్టి బుద్ధి ఉందా ఏమైనా వేదవ్యాసునికి, మహా మహర్షిని అంటాడు. దేంతో మొదలెడుతున్నాడు, శ్రీకృష్ణుడు యొక్క నిర్యాణంతో మొదలెట్టాడు. మొదటి కాండలోనే శ్రీకృష్ణుడు నిర్యాణం జరుగుతుంది మీకు. 10వ కాండలో శ్రీకృష్ణుడి జననం జరుగుతుంది. ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఆ విధమైనటువంటి మార్పులు వచ్చాయి, అది భాగవతం యొక్క ఆయువు పట్టు. ఎందుకు చెప్తున్నాను నేను ఇది, మీరు భాగవతం చదివారు అంటే మీ జీవితంలో ఆ సంఘటన కనిపించాలి, లేకపోతే వేస్ట్. మీరు భాగవతం చదవద్దు, శ్రీకృష్ణుడు ఎంత గొప్ప వాళ్ళు అవుతాయి నాకేంటి, వేదవ్యాసుడు ఎంత గొప్ప వాళ్ళు అవుతాయి నాకేంటి. నారదుడు చాలా గొప్పవాడు, వెంకటేశ్వర స్వామి చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఒకసారి ద రస్టిక్ హార్డ్ మాటలుంటాయే, మైసూర్ మహారాజా రోడ్డు మీద వెళ్తున్నట్ట. అవుతూ ఏంటిట అన్నాడు. నువ్వు మైసూర్ మహారాజా అవుతా నాకేంటి అన్నాడు. శ్రీకృష్ణుడు అవతార పురుషుట జగద్గురువుట ఓహోట ఆహాట నష్టం ఇష్టం అంటే 16,000 మంది భార్యలతో రాసలీలు వెళ్తా, ఇష్టం లేకపోతే దాపేరి పెట్టి తిట్టచ్చుట అంతా బాగానే ఉంది. కానీ నీకు నాకు ఏం లాభం? ఇప్పుడు లాభం ఏంటంటే నిత్యము అనునిత్యము ఆ సంఘటనలే మన శరీరంలో ఈ క్షణంలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతుంటే, మీరు నా మాటలు వింటూ ఉంటే భాగవత కథ జరుగుతోంది. ఆ స్థితికి భాగవతానికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. అది మూడవ స్థితి, లాస్ట్ స్టేజ్. మూడు స్థితుల్లో భాగవతం చదువుకోవాలని చెప్పాను కదా. ఏ స్థితికి వెళ్ళగలగాలి మీరు ఈ భాగవతం చదువుకుని? ఏ సంఘటనలు జరుగుతున్నా దాన్నే ఇంకో భాషలో మన మిత్రులకు మనం చెప్పుకునేది ఏంటి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. దాని తర్వాత ఏం చెప్తున్నాం, అదే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ మహాభాగవత కథలే కనుక మీకు తెలిస్తే, నిప్పు మీద ఏదైనా ఒక పదార్థాన్ని పెడితే దాన్ని కాలుస్తుంది, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అది మీరు తెలుసుకున్నారు. దాన్ని మీరు ఉపయోగించుకోగలరు, కుంపటి వెలిగించుకున్నారు, దాని మీద పాత్ర పెట్టుకున్నారు, దాంట్లో నీళ్లు పోసుకున్నారు, బియ్యం పెట్టుకున్నారు, వండుకున్నారు, ఏం చేయగలిగారు మీరు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ నుంచి నేచర్ లో ఉన్నటువంటి గుణాలను మీరు ఉపయోగించుకోగలుగుతున్నారు. ఉపయోగించుకుని ఏం చేస్తున్నారు మీరు? మీకు కావలసినటువంటి పరిస్థితులను ఏర్పరచుకుంటున్నారు. ఈ మూడు స్థితుల్లో భాగవతం కూడా మీకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రకృతి వల్ల వచ్చాయి, దాన్ని మార్చుకోవటానికి ప్రకృతిలోని నియమాలు మీకు తెలియాలి. నియమాలు తెలిసాక ఆ నియమాలను ఈ శరీరం మీద ఉపయోగించుకోవడం తెలియాలి. ఈ మూడు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఎక్కడా కూడా రాజవిద్య రాజవిద్య రహస్యం రహస్యం అని చెప్తూనే మొత్తం చెప్పేస్తాడు. ఏంటి రహస్యం అంటే, మనలో వాళ్ళందరికీ తెలుసు ఆటమ్ బాంబ్ ఫార్ములా ఏంటి అంటే, అందరూ చెప్పగలరు ఇంటర్మీడియట్ లో చదువుతున్న వాళ్ళతో సహా, E=mc². ఇదే రహస్యం దా? రహస్యం ఏంటంటే, ఏది ఆటమ్ బాంబ్ తయారు చేసి చూపించండి చూస్తా, అది రహస్యం తెలుసు మీకు. ఏది చేయండి చూద్దాం, ఇన్ని చేయలేకపోతున్నాం. ఏం మిస్ అవుతోందో అదే ఇక్కడ మిస్ అవుతుంది. ఏది అక్కడ మిస్ అయిందో E=mc² అనేది పరమాణు యొక్క శక్తిని అభివ్యక్తీకరించేటటువంటి ఫార్ములా అంటున్నాం. ఓ మృత్యు మీద కమాండ్ తీసుకొచ్చేటటువంటి, సంపూర్ణ సృష్టి మీద శక్తిని ఇవ్వగలిగేటటువంటి శబ్దం అంటున్నాం. ఇప్పుడు మనం ఏ విధంగా అవుతే E=mc² అనేటటువంటి ఫార్ములాని ఎవ్వడూ యూజ్ చేసుకోలేడు. అందరూ చదువుకుంటున్నారు, ఖండతా పడుతున్నారు, రాస్తారు. అలాగే భాగవతాన్ని కూడా అందరూ చదువుతారు, ఖండతా పడతారు. కానీ నా కోరిక ఏంటి అంటే, ఇక్కడ కనీసం ఫస్ట్ స్టేజ్కి మీరు రండి. ఏంటి ఆ ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటి? సంపూర్ణ చరాచర విశ్వములో ఉన్నటువంటిది ఆ విశ్వవ్యాపకమైనటువంటి ఒకటే శక్తి. బయట నిశ్చితాన్ని పట్టుకోండి, తనదైనటువంటి భాషలో పట్టుకోండి, సెల్స్ అంటుంది. ఇంకా సెల్ యొక్క మెథడాలజీ, సెల్ ఎలా పనిచేస్తుంది, సెల్ యొక్క క్రియాకలాపాలు విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటాయో పట్టుకోగలిగితే బయోకెమిస్ట్రీ ఏదైనా చేసేయగలడు. అందుకే వాడు మెల్లిమెల్లిగా పోజ్ కొడుతున్నాడు ఇప్పుడు, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నాడు. కావాలంటే నేను జీన్స్ నే మార్చేస్తాను. అమెరికాలో అక్కడ మార్చడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి, సక్సెస్ఫుల్ కూడా అయ్యారు, కానీ కేసులు వేశారు. కొంతమంది లాయర్స్ కొంతమంది వ్యక్తులు కనుక ఈ జెనెటిక్ ఇంజనీరింగే కనుక నిజంగా వస్తే ఎంత ప్రమాదం జరుగుతుంది అంటే, మీలాంటి వాడిని డూప్లికేట్ కూడా తయారు చేసేయగలరు. మీ డూప్లికేట్ నా డూప్లికేట్ చేస్తే కొంపలేమంటుకో, కానీ ఓ ప్రెసిడెంట్ డూప్లికేట్ చేశాడు అనుకోండి, వాడు అప్పుడు ఏం చేస్తాం? లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది, వాడు స్విస్ బ్యాంక్ లో ఆ మేనేజర్ ఆ మేనేజింగ్ ప్రెసిడెంట్ ఎవడో ఉంటాడు, వాడిని డూప్లికేట్ చేశాడు అనుకోండి, వాడు అందుకు ఆపారు. అది వచ్చిన కూడా అది ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంటారు ఏమవుతారు అనేది మనకు కావాల్సినటువంటి విషయం కాదు. కానీ ఇది ప్రతి వ్యక్తి చేయగలిగేటటువంటి సత్యమే అని మహాభాగవతం చెప్తుంది. భాగవతంలో ఈ రహస్యాలన్నీ ఉన్నాయి. కానీ నేను చెప్తాను కదా, ఈ రహస్యాలన్నీ ఎలా ఉన్నాయంటే, కెమిస్ట్రీలో మొత్తం కెమిస్ట్రీలో ఉన్నటువంటి రహస్యాలన్నీ ఉన్నాయి. కానీ మా సైన్స్ స్టూడెంట్స్ తెలుసు, చిన్న ప్రాక్టికల్ వాళ్ళని చేయమంటే వాళ్ళు చేయలేరు.
పాపం వాళ్ళ అమాయకులు వాళ్ళకి తెలియదు, మేము చేయలేము. కానీ మేము కుర్చీలో కూర్చున్నాం కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ సంగతి. అంతే ఆ రిజల్ట్స్ రావు మాకు కూడా. అలాగే భాగవతంలో కూడా ఆ రిజల్ట్స్ రావటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఎలా పొందాలో అది కూడా భాగవతంలో ఉంది. ఏది మిస్ చేయదు, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ట్యూటోరియల్ కోర్సు లాంటిది అనమాట. అది మీరు వేరే ఒక ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోక్కర్లే భాగవతం. కానీ ఇంచేత మీ శరీరమే కాలేజీ. మీ శరీరంలో ఏం జరుగుతుందో, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఆహారం స్వీకరించాను, స్వీకరించినటువంటి ఆహారంలో కొంత మీకు ఉపయోగపడుతుంది, కొంత మీకు ఉపయోగపడదు, ఉపయోగపడిన దాన్ని మీరు బయటకు తోసిస్తారు. అంచేత శరీరంలో అంతా మంచి కాదు, కొంత ఖచ్చితంగా చెడు కూడా జరుగుతుంది. అంచేత యుగాల చరిత్రలో భాగవతం ఎప్పుడైతే చదువుకుంటామో మనకి ఒక చాలా పెద్ద పని ఉంది. కలియుగం అంటేనే రాక్షసులు అందరూ ఉంటారు, దేవతలు ఎవరు ఉండదని. కానీ నేను గ్యారంటీ ఇస్తున్నాను, కలియుగమే చాలా మంచిది అనిపిస్తుంది మీకు. ఇంకేంటి, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు లాంటి రాక్షసులు ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? వారు మన మాట అడుగునేవాడు ఇది వరకు. ఇప్పుడైతే డెమోక్రసీ, మనం ఏం చెప్తే అది అయితే. పెద్ద పెద్ద రాక్షసుడు కూడా ముందు మన మాట ఒప్పుకునేటట్టు మంచి తల ఊపించాలి. వాడు కర పట్టుకుని ఒప్పించినవన్నీ ఏదైనా అది వేరే విషయం. ఇంచేత కలియుగం చాలా మంచిది, అసలు అద్భుతమైనటువంటి యుగంలో ఉన్నాం. ఇంచేత ఇంకో కారణం కూడా ఉంది కలియుగంలో. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కలియుగం యొక్క ప్రాశస్యం చాలా మంది అంతకైతే ఇక్కడ రివర్స్ అవుతూ ఉంటాయి. నా దగ్గరికి వచ్చేసరికి అందరూ కలియుగాన్ని తిడితే నాకు కలియుగం మీద స్తోత్రాలు రాయాలనిపిస్తుంది. చేత కాదు రాయటం నాకు, ఏం చేసేది. ఇంచేత అంటే మిగతా కాలాలలో మీరు మనస్సులో అనుకున్నా కూడా జరిగిపోయే ప్రమాదం ఉంది. కలికాలంలో మాత్రం ఆ ప్రమాదం లేదు. మీరు ఏమైనా మనస్సులో అనుకోండి, నో ప్రాబ్లం. అలా నావండి నేను చంపేస్తాను అనుకుంటే మీకు ఉరిశిక్ష పడితే మీరు చంపాలి ముందు. చంపకపోతే నో ప్రాబ్లం. నేను అనుకుంటూ ఉన్నాను మనస్సులో ఎన్నిసార్లు అనుకుంటే ఏమవుతుంది, నో ప్రాబ్లం. మనము కలిపురుషుడిని ఆల్మోస్ట్ చంపటానికి కావాల్సినటువంటి పరిస్థితుల్లో పరీక్షతో వస్తాడు. అక్కడ చదువుకుంటాం మనం. వచ్చినప్పుడు వదిలిపెడతాడు, అప్పుడే చంపేసి ఉంటే బాగుందేమో అనిపిస్తుంది. కానీ ఈ కారణం చేత చంపడు. పొన్నులే మనుషులు ఎలాగో కంట్రోల్ తప్పారు. యుగధర్మం వల్ల వాళ్ళు పూర్తిగా కంట్రోల్ తప్పుతారు. కంట్రోల్ తప్పినప్పుడు వాళ్ళు మనసులో అనుకున్నవన్నీ జరగటం మొదలెడితే, మీరు ఒకసారి అసలు మీరే అనుకున్నవన్నీ నిజంగా జరగటం మొదలెడితే ఏమవుతుందో ఊహించుకోండి. మనం మన ఆలోచనల యొక్క క్యారెక్టర్ మనకు తెలుసు కదా. అవన్నీ మన నోట్లో అనేసాం అనుకోండి, మనసులో అనుకో, అది జరిగిపోవటం మొదలెట్టాయి అనుకోండి, అసలు అవడం మిగలమేమో. భగవంతుడు అనగలడు. ఆ ప్రమాదం లేకుండా చేశాడు పరీక్షిత్. ఆ ప్రమాదం లేకుండా ఎలా జరిగింది మన శరీరంలో, దాన్ని ఎలా వాక్ శక్తి ద్వారా దాన్ని ఫిల్టర్ చేయబడుతుందో ఆ కథలు కూడా మనం మహాభాగవతంలో చదువుకుంటాం. ఇందుకు ఇదంతా చెప్తున్నానంటే వర్క్షాప్ లో మీరు ఆ యాంగిల్లో చదువుతుంది. ఇక్కడ కేవలం మీకు నేను ఇచ్చేది ఏంటి, గైడ్ లైన్స్. అంటే నేను ఇచ్చిన గైడ్ లైన్స్ మీకు అర్థమైంది కదా. మహాభాగవతం అంటే మీ శరీరంలో జరిగేటటువంటి ప్రక్రియలే. ఏ ప్రక్రియలు మీ శరీరంలో జరుగుతున్నాయో అదే ప్రక్రియలు ఈ విశాలమైనటువంటి విషయంలో జరుగుతున్నాయి. ఏమీ మార్పులు లేవు. ఫస్ట్ పాయింట్ ఇది గమనించుకోండి. ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. దీన్ని విశ్వరూప దర్శనం అంటాం. మహాభాగవత కథలో ఇంతవరకు ఈ 7 రోజుల్లో మీరు వచ్చేయచ్చు. ఈ స్థితికి రాని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా సులభంగా మీరు వచ్చేయచ్చు. ఆ ట్రిక్ అర్థమవుతే చాలంతే. ఒకచోట మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం మీరు నేర్చుకుంటే, దాన్ని అవగాహన కనుక మీరు చేసుకోవటం నేర్చుకుంటే చాలా ఈజీ. ఇంకొక భాగవతం చదువుకుంటున్నప్పుడు మళ్లీ మళ్లీ నేను రిపీట్ చేస్తున్నటువంటి మాట వినండి. అక్కడ చదివిన కథ ఎక్కడో మీ శరీరంలో జరుగుతూ ఉంటుంది, గ్యారంటీగా జరుగుతూ ఉంటుంది. అక్కడో అక్కడ ఎక్కడ జరుగుతుందో పట్టుకోండి. పట్టుకోవటానికి క్లూ కూడా ఇస్తాడు భాగవతంలో. ఎక్కడ క్లూ ఇచ్చాడు అంటే ఏ స్కంధంలో దాని గురించి చెప్తున్నాడో, ఏ చాప్టర్లో, మన భాషలో చెప్పుకోవాలంటే ఏ అధ్యాయంలో దాని గురించి చెప్తున్నాడో, ఆ అధ్యాయం మీ శరీరంలో ఎక్కడ ఉన్నదో కనుక మీకు తెలిస్తే. ఉదాహరణకి మొదటి కాండ, మొదటి అధ్యాయము ఇక్కడి నుంచి మోకాల వరకు జరిగేటటువంటి పాదం నుంచి మోకాల వరకు జరిగేటటువంటి మొత్తం ప్రక్రియను తెలుపుతాయి. అందులో ఉండేటటువంటి ప్రతి కథ అదే తెలుపుతుంది మీకు. ఎలా ఆలోచించి పట్టుకుందాం మనం. అలాగే ఇది ద్వాదశ రాశి చక్రంలో చెప్పినవి. అంటే ఇది ఏ రాశి అయింది ఇక్కడ? మీనము, కుంభము. ఈ రెండు రాశుల గురించి చెప్పేటటువంటి ప్రవర్తన, ద్వాదశ రాశిలో జరిగేటటువంటి ప్రవర్తన మీకు మహాభాగవతంలో జరుగుతుంది. ఆ ద్వాదశ రాశులు బాహ్య జగత్తులోనే ఉన్నాయి. ఆ ద్వాదశ రాశులు మన సౌర కుటుంబం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ద్వాదశ రాశులు ఈ మన సోలార్ సిస్టమ్ కి పైన ఉన్నాయి, అర్థం చేసుకోండి. విశ్వంలో ఉన్నాయి, మన సోలార్ సిస్టమ్ ద్వాదశ రాశి అంతర్గతంగా ఉంది. దాని లోపల మన పృథ్వీ ఉంది, ఆ పృథ్వీ లోపల మనం ఉన్నాం, మన లోపల ఆ జీవాత్మను, మన మనకి ఆ చైతన్యంతో ఇచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి స్థలము ఉన్నది. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్డ్. ఏ ఒక్కటి మీరు కదిపినా అన్ని కదుపుతాయి. కానీ ఆ కదలిక యొక్క కాలంలో తేడా ఉంటుంది. ఎలా ఉంటుంది తేడా? గడియారం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సెకండ్స్ మూవ్ బలే ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అది 60 సార్లు తిరిగితే తప్ప మినిట్స్ ముందు మూవ్ కాదు. మినిట్స్ కదులుతాయి, 60 సార్లు అది కదిలితే చిన్న ముందుండే అది ఒకసారి కదులుతుంది. అలాంటివి 24 సార్లు తిరిగితే ఒక రోజు. ఇంకేంటి, ఈ మూమెంట్ అంతా దేని మీద ఆధారపడింది? క్షణం మీద ఆధారపడింది, సెకండ్స్ మీద ఆధారపడింది. సెకండ్స్ మార్చగలిగితే మీరు దేన్ని మార్చగలరు? అక్కడ టైమింగ్ మారిపోతుంది. ఒక్కసారి సెకండ్ ముందు మీద పట్టుకుని వెళ్ళాడగలిగారు అనుకోండి, మీరు ఒక్క సెకండ్ చాలు మొత్తం గందరగోళం అయిపోతుంది, మొత్తం విశాల విషయంలో. ఆ గందరగోళం చేయటానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ గందరగోళము సఫలము కాలేదు. కాదు కూడా, ఎక్కువ చేత నేనము దానికి అడ్డు తగులుతుంది. ఎందుకు అడ్డు తగులుతుంది? సైన్స్ చదువుతున్న వాళ్ళకి అబ్సల్యూట్ జీరోకి వెళ్ళలేము అనేది తెలుసు. థియరిటికల్ గా మీరు పుస్తకాల మీద అయితే రాయగలిగే అబ్సల్యూట్ జీరో అని, కానీ నిజంగా మీరు అబ్సల్యూట్ జీరోకి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దానికి కారణాలు ఏంటి అంటే ద్వాదశ రాశిలో ఫలశ్రుతిలో చెప్తాడు. ఫలశ్రుతి ఎక్కడ చెప్పాడు? 11వ కాండం గుండా అయి ఉండాలి. ఇంచేత ఫలశ్రుతి 11వ కాండం అయి ఉండాలి అంటే ద్వాదశ రాశుల్లో ఏకాదశ స్థానము సర్వలాభ స్థానము అని చెప్తాం మనం. అంటే మన జీవితం యొక్క ఫలశ్రుతి మన రాశి చక్రంలో ఉన్నటువంటి ఏకాదశ స్థానం తెలుపుతుంది. కనుక ఇక్కడ కూడా ఫలశ్రుతి అక్కడే వచ్చి ఉండాలి. రాలేదనుకో, నా క్యాలిక్యులేషన్ తప్పు, భాగవతం తప్పు కాదు. అది మళ్ళా మీరు దాన్ని మాస్టర్ మీరు చెప్పారు కదా, నేను తప్పు ఉండొచ్చు, నాకు ఇప్పుడు గుర్తులేదు. సరే, మొదటిది అర్థమైన కదా. అయితే ఏం నేర్చుకోవాలనుకున్నాను? మీ శరీరంలో జరిగేది, సెల్లో జరిగేది, పరమాణువులో జరిగేది, విశాల విశ్వంలో జరిగేది, అన్ని ఇంటర్లింక్డే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేణ. అందువల్లనే ఋషులు కూడా ఎంతో ధైర్యంగా చెప్పేశాడు, నాయన నిన్ను చంపేవాడు ఫలానా తారీఖును పుడతాడు, ఫలానా తారీఖు నువ్వు చస్తావని. రావణాసుడు మామూలు వాడా, కంసుడు మామూలు వాడా, జరాసంధుడు మామూలు వాడా, అందరూ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎదిరించబోయి ఫెయిల్ అయ్యారు. ఎదిరించకపోతే గొడవ లేదు. వాళ్ళకి మృత్యు ఎందుకు వచ్చిందో ఆలోచించండి. మృత్యు ఎందుకు వచ్చింది అంటే మేం చేస్తాం, మేం చెప్పినట్టే ప్రకృతిలో జరగాలి తప్ప ప్రకృతికి అనుగుణంగా మేం మారము అన్నారు. నారదుడు వచ్చి, శ్రీకృష్ణుడు వచ్చి రిపీటెడ్ గా రాక్షసులకి, అంటే ప్రకృతిని ఎదిరించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులకి ఏం చెప్పారు? జరగదయా, అసంభవం, అది నువ్వు ప్రకృతిని అధిగమించలేవు, నువ్వేం చేయగలవు? ప్రకృతిలో భాగంగా మారిపోగలవు. ఇది రెండో స్థాయి. మొదటి అర్థమైంది కదా ఏం చెప్పాను? మొదట మీరేం నేర్చుకుంటారు? ప్రకృతిలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా మనలోనే జరుగుతున్నాయి. మనలో జరిగేటువంటి మార్పులే ప్రకృతిలో జరుగుతున్నాయి. ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ అర్థం చేసుకుని మిలిమిలిగా మనిషి ఏం చేయటం మొదలెట్టాడంటే, ఇప్పుడు ప్రకృతి మీద తన అహంకారాన్ని, తన ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫెయిల్ అవుతాడు, చేయలేడు. మహామహా రాక్షసులు, మహామహా వ్యక్తులు ప్రయత్నించారు, అదే జరగదు. అది కానీ ఏం జరగవచ్చు? మీరు కనుక ప్రకృతికి అనుగుణ్యంగా మారిపోతే, అంటే ఏంటి, ప్రకృతి యొక్క నియమాలను మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ నియమాల యొక్క గీతను మీరు దాటకపోతే, చాలా జాగ్రత్తగా ఆ పదాల యొక్క కూర్పును అర్థం చేసుకోండి. రాక్షసులు కానీ ఇతర శక్తివంతులైనటువంటి వ్యక్తులు కానీ నిరంతరం వాళ్ళ ప్రయత్నం ఏంటి అంటే వాళ్లకు కావలసినట్టు ప్రకృతిని మారుద్దామని. ఇప్పుడు కూడా మానవుడు కోరుకుంటున్నాడు అదే, తనకి కావలసినట్టు ప్రకృతిని మారుద్దామని. ఎయిర్ కండిషన్ రూమ్ పెట్టుకుంటాడు, ఎయిర్ కండిషన్ రూమ్ నుంచి బయటకు వస్తాడు, తప్పని గుండె ఆగిపోతుంది, చేస్తాడు. అదేగా జరిగేది ఏసీ రూమ్స్ ఎక్కువ అవటంతో ముఖ్యంగా ఈ ఎగ్జిక్యూటివ్స్ కి వాళ్ళకి హార్ట్ ట్రబుల్స్ అది రావటానికి కారణం ఏంటంటే ఏసీ రూమ్స్ లో ఉండటం వాళ్ళు. కారణం ఏంటి అక్కడ ప్రకృతి ఏం చెప్తోంది, ఎండాకాలంలో బయట ఎండగా ఉంటుంది, ఆ వాతావరణం నువ్వు మార్చలేవు, లోపల నువ్వు హాయిగా కూర్చున్నావు, బాగానే ఉంది. కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు హాయిగా ఉండటం ఇష్టపడదే, మీరు మేము కదలం మార్చుతారు, మేము లోపలికి కూర్చుంటాం, పోవయ్యా మేము కరెంట్ ఉన్నాం, తక్కువనేసి ఆగుతుంది. ఏమవుతుంది ఇప్పుడు చెప్తాను, ఉదాహరణలు అర్థమవుతున్నాయి కదా ఎక్కడ తప్పు జరుగుతుందో. మీరు ప్రకృతిని ఎప్పుడూ అధిగమించలేరు, ఒకవేళ అధిగమించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఎప్పుడూ అప్పుడు బాధలు వస్తాయి. మరి ఏం చేయవచ్చు, మరి ఎందుకు ఇదంతా చేయలేనప్పుడు ఎందుకు ఇదంతా అంటే, మీరు ప్రకృతి యొక్క నియమాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మాత్రమే మీరు ఉండగలిగేటట్టు మీ ప్రయత్నాలను చూసుకుంటే. మళ్ళీ చెప్తున్నాను, అదే మీరు ఇక్కడ నేర్చుకోవాలి రెండు మూడు రోజుల్లో. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మాత్రమే, అంటే మీరు ఏం చేసినా మీరు చేసిన పని దేంతో కంట్రోల్ అవ్వాలి, ప్రకృతితో కంట్రోల్ అవ్వాలంటే మీరు ఎవరి ద్వారా శాసించబడుతున్నారు, ప్రకృతి ద్వారా కనుక మీరు శాసించబడితే మీరు ప్రకృతి యొక్క నియంత అవుతారు. భలే ఫుల్స్ చేస్తున్నారు మాస్టర్ మీరు మమ్మల్ని. ఒక పక్క ఏం చెప్తున్నావు, ప్రకృతికి నిండిపోవాలి. రెండోసారి ఏం చెప్తున్నాను, మీరు ప్రకృతి యొక్క నియంతలు అవుతారు. నేనేం తప్పు చెప్తానే, ప్రకృతిలో ఉన్నటువంటి కాంట్రడిక్షన్ అది. అదే అర్థం అవ్వలేదు అర్జునుడికి. నిరంతరము అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తూనే ఉన్నాడు, ఇది చెప్తున్నావు నువ్వు, అది చెప్తున్నావు మహానుభావ, ఏదో ఒకటి చెప్పంటాడు. అవుననుకో అయినా బలవంతుని భగవద్గీత చదువుతూ ఉంటే నాకు అడిగిన ప్రశ్న చెప్పడు, ఏం చెప్తాడో నువ్వు కరెక్ట్ గా అడిగావు, అయినా ఇది కూడా ఉంటుందేమో, ఏం చేయాలి అవుతుంది మనం, ఏం చేయాలి అనేది మీకు డౌట్ ఎందుకు వస్తుంది అంటే మీరు ప్రకృతికి దూరం అయిపోయి జీవిస్తున్నారు. ప్రకృతికి దూరం అయిపోయి జీవిస్తున్నాం కనుకే ఆ ఫార్ములా మీకు ఇవ్వాల్సి వచ్చింది, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని. చాలా చాలా దూరం అయిపోయాం మనం ప్రకృతికి, ప్రకృతికి దగ్గరికి వచ్చాం, ప్రకృతి యొక్క నియమాలను అర్థం చేసుకున్నాం, ప్రకృతికి లొంగిపోయాం. మేము లొంగిపోతే ఏమవుతుందని చెప్పాను నేను, మీరు ప్రకృతిని శాసించగలుగుతారు. ఎలా, ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షించు, నీ చేత రక్షింపబడినటువంటి ధర్మము నిన్ను రక్షిస్తుంది. ఎలా, ఎలక్ట్రిసిటీ ఉంది, ప్రకృతి యొక్క ఒక శక్తి, దానికే విశిష్టమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని వాటి గుండా అది వెళ్తుంది, కొన్ని వాటి గుండా అది వెళ్ళదు. వెళ్ళే వాటిని కండక్టర్స్ అంటాం, వెళ్ళని వాటిని నాన్ కండక్టర్స్ అంటాం. ఇది ప్రకృతి యొక్క ధర్మాలు, దీన్ని నువ్వు మార్చలేవు. కానీ నువ్వేం చేయగలవు, దేని ద్వారా అయితే కరెంటు వెళ్తుందో దాని మీద కరెంటు ప్రవహించని పదార్థాన్ని కనుక వేసావనుకో, ఏం చేయగలిగావు నువ్వు? నీ ప్రాణాన్ని తీసివేసేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి నిన్నేం చేయలేదు. అంటే నువ్వేం చేసావు ఇప్పుడు, ప్రకృతిని గెలిచావా గెలవలేదా? ఒక విధంగా గెలిచావు, షాక్ కొట్టి నిన్ను చంపేసేటటువంటి ఆ కరెంటు తీగ ఏం చేస్తుంది? పర్వాలేదు కదా, ఎక్కడైనా అంతే. ఎలా పట్టుకోగలిగా మనం దాన్ని, ఇంచేత ధైర్యం, లోపల అనంతమైనటువంటి శక్తి ఉంది. కానీ ఆ అనంతమైనటువంటి శక్తి కూడా దేనికి లొంగిపోయింది? ప్రకృతికే లొంగిపోయింది. మీకు లొంగదు. నేను ఇంత గొప్ప సైంటిస్ట్ నేను చెప్తున్నాను చూడ, నా తీగ పట్టుకున్నాడు అనుకో పాపం, కానీ వాడికి ఏమీ తెలియదు. కానీ ఆ నాన్ కండక్టింగ్ మెటీరియల్ దాని మీద ఉంటే వాడికి తెలియకపోవచ్చు, వేరే విషయం. కానీ వాడికి ఏమీ అవదు, తెలిస్తే కావలసినప్పుడు పట్టుకోగలడు. ఈ ప్లాస్టిక్ ఉన్నటువంటి వేణి పెట్టుకుని అది కాస్త పక్కకి తీపి ముందు భయపెట్టగలడు, పొడిచేస్తా జాగ్రత్త, షాక్ కొట్టిస్తా జాగ్రత్త, అంటే ఏం జరిగింది అక్కడ? ప్రకృతి నియమాలను తెలుసుకుని ప్రకృతి నియమాలకు నువ్వు లొంగిపోతే ప్రకృతి యొక్క లక్షణాలకి నువ్వు నీడరవవుతావు. ఇది భాగవతం మీకు నేర్పుతుంది. శ్రీకృష్ణుడు యొక్క చమత్కారాలన్నీ కూడా, చిన్నతనంలో వాళ్ళు చేసినటువంటి చమత్కారాలన్నీ కూడా ఈ రహస్యాన్ని మీకు అందిస్తాయి. ఎలా అందిస్తాయి? ఆ దృష్టికోణంతో చదవండి. నేను అందుకే మీకు జనరల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ చెప్తే మీకు అర్థమైపోతాయి కథనంతా, మళ్ళీ నేనే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే మీకు. అదే ఆ రహస్యం అని చెప్పానే, చిన్న చిట్కాలు అర్థం చేసుకోవడానికి. అంచేత శ్రీకృష్ణుడు యొక్క మొత్తం మ్యాజిక్ ఏంటంటే ప్రకృతికి నిండిపోయాడు. అంచేత చాలా మందికి చాలా ఆశ్చర్యమిస్తుంది, జరాసంధుణ్ణి గెలవగలడు, నిజంగా శక్తి ఉంది కానీ జరాసంధుణ్ణి ఓడిపో, జరాసంధుడు మీదకి వస్తే ఏమయ్యాడు? పారిపోయాడు. జరాసంధుణ్ణి ఏమీ ఎదిరించలేదు, భీష్ముడికి ఎదురకుండా నించున్నాడు, మీసాలు తిప్పి మరీ నించున్నాడు. ఏమని చెప్పాడు? నేను అస్త్రం పట్టనున్నాన్ని బలితనేను. వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ గురువులు. నేను మీకు చెప్తూ ఉంటాను కదా, ఒక హీరో చిన్నప్పటి నుంచి ఒక పెద్ద హీరో అనమాట, వాడికి అసలు భయమే లేదని ఒక ప్రతీతి. పెద్ద పెద్ద వ్యక్తుల సమూహాన్ని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుండేవాడు. వాడి ట్రిక్ ఏంటి, వాడి ధైర్యం ఏంటంటే అందరితో చెప్పాడు, మీరు ఏమీ భయపడకండి, పెద్ద పిల్ల వచ్చిందనుకోండి అందరూ నా మీద పడుకుని వాటేసుకోండి, నన్ను గట్టిగా పట్టుకోండి మీరు అనేవాడు. అందరూ ఎంత ఆశ్చర్యపోయి ఎంత ధైర్యం వీడికండి. కానీ వాడు తెలియప్పటికీ అర్థం కాదు, ఏమవుతుంది వీడు మధ్యలో ఉంటాడు, వీడికే అవుతుంది జరిగేదేదో. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం జరిగితే బలరాముడు పిచ్చివాడు, హట్ నేను యుద్ధంలో పాల్పంచుకోండి అని బయట గడిపోయాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, అసలు యుద్ధం చేస్తాగా, నేను యుద్ధం చేయమయ్యా అన్నాడు. ప్రతిజ్ఞ కూడా చేశాడు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేచర్ ఈజ్ మై టీచర్ అనే ఫార్ములా శ్రీకృష్ణుడి యొక్క జీవితాన్ని మించి నీకు ఎక్కడా కనిపించాలి. అంచేతే శ్రీకృష్ణుడు అంత కాంప్లికేటెడ్. రాముడిని మీరు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు, నేను మాటిచ్చానయ్యా అంతే. శ్రీకృష్ణుడితో పెద్ద గొడవ, నేను యుద్ధం చేయనన్నాడు. ఈ లోపల భీష్ముడు విజృంభం చేసే దిగాడు. దాని మీద అద్భుతమైన శ్లోకాలు పోతం రాశాడంటారని నాకు విన్నాను, కానీ చెప్పగా నాకు చేతగారు ఏం చేసేది. అంచేత మీరు డాట్ 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 ఊహించుకోండి, తెలుసున్న వాళ్ళు చదివేసుకోండి. ఆ శ్రీకృష్ణుడు యొక్క తత్వము ప్రామిస్ చేస్తే చేసి వచ్చినప్పుడు చేశాడు, మరికి బలం వచ్చిందే ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి, అప్పుడు చేశాను ఇప్పుడు ఉందిట. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, ఎలాగ ప్రకృతికి మీరు లొంగాలి అది అర్థం చేసుకోండి. మీకు లొంగటం కాదు, ఎక్కడ మీరు తప్పు అర్థం చేసుకుంటారంటే ఈ పదాన్ని, అయితే నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? ఎక్కడా శ్రీకృష్ణుడు ఇష్టం వచ్చినట్టు ఉండలేదు, ఎక్కడా ఉండలేదు. ప్రకృతికి ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు, రెండింటికి తేడా ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టు ఉండటం అంటే ఏంటి? నువ్వు ప్రకృతిని శాసించడానికి ట్రై చేస్తున్నావు. ప్రకృతికి ఇష్టం వచ్చినట్టు ఉండటం లొంగిపోయావు ప్రకృతికి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రకృతికి లొంగావో ఆ క్షణంలో ప్రకృతి అంతా నీ వైపుకి వచ్చేస్తుంది. అది రెండవ పాయింట్. మొదటి పాయింట్ నీలో జరిగేది విశాల విషయంలో జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటి? నువ్వు కనుక ప్రకృతికి లొంగిపోతే ప్రకృతి నీకు లొంగిపోతుంది. మూడో పాయింట్ చాలా కష్టం. ఎక్కడ మూడో పాయింట్ చాలా కష్టం వస్తుంది అంటే మంచి జరిగినా చెడు జరిగినా ఇది అంతా కూడా భగవన్ నిర్ణయానుసారమే జరుగుతుంది తప్ప నీ ఇష్ట ప్రకారం ఏమీ జరగటం లేదు. ఏ క్షణంలో అయినా, ఎవరి జీవితాల్లో అయినా, ఎప్పుడైనా ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటే బ్రహ్మ ఋషులు కూడా, వ్యాధ ఋషులు కూడా, నారదులు లాంటి దేవ ఋషులు కూడా మీకు పోటీ రాలేదు. ఈ అవగాహన రావాలి మీకంటే. మీరేదో నేను చదివేసుకుని ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటున్నాను, మా పిల్లల్ని నేను కనుక అదుపులో పెట్టాను, మీకేం తెలుసు నేనేమనుకుంటే అలా మా పిల్లాడు చేర్చేస్తాను. మీ అదృష్టం బాగుంది, మీ పిల్లవాడి మనసులో మీ దేవతల్ని ఆ మాట అన్నప్పుడు వాడు ఏమనుకుంటున్నాడో మీకు తెలిస్తే. అంచేత ఈ భావన మూడో స్థితి. మొదటి స్థితి భాగవతంలో అర్థమైంది కదా, విశాల విషయంలో జరిగే ప్రతి ప్రక్రియ నా శరీరంలోనే జరుగుతున్నాయి. రెండో స్థితి ఏంటి? ప్రకృతికి లొంగిపో, ప్రకృతి యొక్క నియంత ఒక. ఇంతవరకు మనకి పెద్ద కష్టం కాదు, కొంచెం ప్రయత్నంతో మనం లాక్కు రావచ్చు. మూడో స్థితి ఉందే, ఇది అసలైన యోగ స్థితి. అది అర్థం అయిపోతే మిగతా రెండు అక్కర్లే మీకు అసలు. ఇది అర్థమైపోతే ఈ క్షణంలోనే మీరు ముక్తులు కూడా. అది నిలబెట్టుకోగలగాల మానసిక స్థితిని అంటే ఇప్పుడు పీల్చుకుంటున్నారు, ఇప్పుడు వదులుతున్నారు. నేను పీల్చుకుంటున్నాను, నేను వదులుతున్నాను, నువ్వు అంటున్నావు. సరే నువ్వు పీల్చుకుని 3 నిమిషాల వరకు గాలి పీల్చుకోకుండా ఆపి చూద్దాం. కేవలం 3 నిమిషాలు చేయండి, చూస్తాను. ఇదే మీ చేతిలో లేదు. అంటే మీ గొప్ప ఏంటంటే చదవటం మీ చేతిలో ఉంది, ఉద్యోగం మీ చేతిలో ఉంది, గాలి పీల్చుకోవడం మీ చేతిలో లేదు. వంట పట్టింది అనుకోండి, అప్పుడు చూడాలి మన ఆనందం కదా, బాగా ఆనందంగా ఉంటుంది. ఈ దీంతోనే అసలు మీకు ఆ పాయింట్ అర్థమైపోతుంది, మీకు బాధపడక్కర్లేదు. కానీ ఎక్కడంటే సుఖము దుఃఖము ఇది కూడా భగవంతుడి యొక్క నిర్ణయాలే తప్ప దుఃఖము సుఖము చెడు మంచి ఇది కూడా భగవన్ నిర్ణయాలు అనేటటువంటి విశాల దృక్పథం. అక్కడ దెబ్బతింటాం, కొంచెం కష్టం అవుతుంది. ఇంచేత మంచి భగవంతుడిదే అని చెప్పుకోవడం చాలా ఈజీ, చెడు కూడా భగవంతుడిదే. ఎన్నిసార్లు రామాయణ మహాభారతాల్లో సినిమాలు చూసి రావణాసుడి ఆత్మ రాముడు దూరిపోవడం, శిశుపాలి ఆత్మ కృష్ణుడు దూరిపోవడం చూసినా మనకి అవగాహన రాదు. మన ఆత్మ దూరం వచ్చిన వాళ్ళది శిశుపాలి ఆత్మ దూరిపోతుంది కృష్ణుడు. మహామహా ఋషుల యొక్క ఆత్మ రాముడు దూరదు, రావణాసుడు హాయిగా దూరిపోతాడు. చాలా బాధ ఇంచాలంటే నెగిటివ్ పాజిటివ్ వైదానికి ఒకటి మీరు హాయిగా కలిసిపోతాయి, మీతో కలవ్వాలి. అవి రెండు కలుస్తేనే యూనిటీ. అఖండ మండలాకారం వ్యాప్తం లేని చరాచరం. అసలు ఇంకా సాధన ఏముందని అక్కడ అసలు మీరు నేర్చుకోవటానికి ఏముంది? అసలు మీరు భగవంతుడు కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇది భాగవత యొక్క లాస్ట్ స్టేట్. భాగవతోత్తముడి చరిత్ర అంతా కూడా అంబరీష చరిత్ర, ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర దీన్ని ప్రూవ్ చేస్తాయి. మీరేమనుకుంటున్నారు తపస్సు చేశారు వాళ్ళు అని? తపస్సు చేయాలంటే చేయండి, చేయక్కలే తపస్సు చేయడానికి. భావం అర్థం చేసుకోవడానికి తపస్సు చేయాలి మీరు. కానీ భావం అర్థం చేసుకోవటంలో ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని మీరు నిలబెట్టుకోగలిగితే ఏంటది, ప్రపంచంలో జరిగేటటువంటి మంచి అయినా చెడు అయినా భగవంతుని యొక్క నిర్ణయాలే, కాలపురుషుని యొక్క నిర్ణయాలే తప్ప నా నిర్ణయాలు కాదు. ఇంచేత ఎప్పుడో జరగవలసినటువంటి సంఘటనకి లక్షల సంవత్సరాల ముందు బీజాలు పడతాయి. మన పురాణాల కథలు ఇవన్నీ మనం చదువుతుంటే మనకు అర్థం ఏంటి? ప్రజ్ఞమైన సిరీస్ చూస్తున్నాం కదా, ఎంత మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఇస్తుందో అది. ప్రజ్ఞుణ్ణి తన కాలం కంటే ముందు పెద్ద చేయాలి అండి. పెద్ద చేయాలి అంటే ఆ పెద్దది పెద్ద అంటే ప్రజ్ఞుణ్ణి పెద్దవాడిని చేయవలసినటువంటి వ్యక్తి ఆ సామర్థ్యాన్ని ఎప్పుడు తెచ్చుకుంటున్నాడు? ప్రజ్ఞుణ్ణి పుట్టక మునిపే ఎన్ని రోజుల ముందు? కొన్ని లక్షల సంవత్సరాల ముందు కదా. మరింత మీరు చేసేది ఏంటిటా అని చూస్తూ అదే శ్రీకృష్ణుడు చేశారు. నేను మహాభారత యుద్ధాన్ని కూడా చూస్తూ ఉంటాను. పాండవ పక్షపాతి అంటాం కానీ వీళ్ళకి సహాయపడలే, వాళ్ళకి సహాయపడలే, ప్రకృతికి సహాయపడ్డాడు. మనము కూడా మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకృతికే సహాయపడతారు, అది అర్థం చేసుకోండి. ప్రకృతి ఇస్ సో పవర్ఫుల్. ప్రకృతికి మీరు సహాయపడేటప్పుడు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకృతే మీ జీవితాన్ని జీవించగలిగేటప్పుడు అసలు మీరు కోరటం ఏమిటి అని, మీరు కోరుకోవాల్సిన అవసరం ఏమిటి అని. మరి ఈ గందరగోళం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కోరికలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి? ఈ గందరగోళం అంతా ఎక్కడుంది అన్నది మనకు అర్థం అవడానికి కొంచెం కామన్ సెన్స్ ఉన్నా అర్థం అయిపోతుంది. లేకపోతే భాగవతంలో ఉన్నటువంటి కథలన్నిటిలో భాగవతోత్తములు అని చెప్తూ ఉంటాడంటే భక్తుల యొక్క చరిత్ర మీరు చదివినా అర్థమైపోతుంది. భక్తుల యొక్క చరిత్రలో మీరు గమనించుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళకి చెడు చేసిన వాళ్ళని దూషించలేదు, భగవంతుని దూషించలేదు. ద్రౌపది ఇందులోనే వస్తుంది కదా, అంటే ప్రథమ స్కంధంలోనే వస్తుంది. మహాభారత యుద్ధం అయిపోయింది, పాండవులు ఎక్కడికి వెళ్లారు, మరి ద్రౌపది కూడా ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉండేను. పంచ ఉప పాండవులు అంటే పాండవుల యొక్క పిల్లలు 5 నిద్రపోతున్నారు. అశ్వత్థామ కోపం వచ్చింది, దుర్యోధనుడు మరణశివ మీద ఉన్నాడు, తొడ విరిగిపోయింది, సరోవరం వద్దనున్నాడు. మీకు చాలా ఆనందం కలిగించేటటువంటి వార్తను తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు, పడుకున్నటువంటి ఆ చిన్నపిల్లని నరికేశాడు. నరకడం అయితే నరికాడు, కానీ దుర్యోధను దగ్గరికి వెళ్ళాక దుర్యోధనుడు కూడా హర్షించాడు, నువ్వు చాలా తప్పకం చేశావు, నీకు దమ్ముంటే పాండవుని చంపు, వాళ్ళ పిల్లల్ని నువ్వు చంపి ఏంటి తాను చేసే గొప్పతనం, చాలా తప్పు చేశావంటాడు. ఈ లోపల సరే అర్జునుడు వాళ్ళు వీళ్ళు తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక ద్రౌపది బాధపడుతూ ఉంటుంది. అర్జునుడు ప్రతిజ్ఞ చేసేటం అన్నమాటే కదా కర్మ కృష్ణుడిది. ఇందుకు అర్థమైంది కదా, ప్రతిజ్ఞ చేసేది అర్జునుడు, గడవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నేచర్ మీద. కనుక మీరు అలాగే భగవంతుడి మీద వదిలేయగలిగితే మీరు ఏదైనా ప్రతిజ్ఞ చేసేసుకోండి, కర్మ భగవంతుడిది. కానీ ఆ సమర్పణ ఉండాలి భగవంతుడికి, చూసుకుంటాళ్లే అని వచ్చాడు. చెప్పేశాడు, ఇంకేంది నిన్ను అవడవతి చేశాడో వాడిని బంధించి తీసుకొస్తాను అని. సో పట్టుకుంటాడు. పట్టుకున్న కృష్ణుడు ఊరుకుంటాడా, ఇలాంటి నీచుల్ని బతికించకూడదు, చంపేయాలని విని పిల్లల్ని చంపాడు, గురుపుత్రుడు అవుతూ అవుదాక కాదు అని బురకెక్కిస్తాడు. అయినా నిండు అర్జునుడు, నేను పట్టి తీసుకొస్తానన్నాను అని ద్రౌపది దగ్గరికి తీసుకొస్తాడు. అంటే ద్రౌపది వాడిని చెబుతుంది, నువ్వు బుద్ధిందా ఏమైనాను, కానీ ఏం చేస్తాను, మా పిల్లల్ని చంపినప్పుడు నేను ఎలా బాధపడుతున్నాను, కృపాచార్యుడి భార్య అంటే మన ఓడ కృపి, కృపే కదా, అలాగే ఆవిడ బాధపడుతుంది, ఆ బాధ వల్ల నిన్ను వదిలేస్తాను. అంటే ఏంటక్కడ ద్రౌపది కూడా చెప్పేది, జరగవలసి అలా ఉండేది జరుగుతుంది తప్ప ఆ నోట్లు చెప్పడం కాదు. అదే వచ్చిన కూడా నాకు చాలా సార్లు చాలా మా గురుగారు ఎలా అన్నారు సార్, మీ ఇష్టం సార్ అంటూ ఉంటారు. అయినా అయినా వచ్చింది అది కూడా కొంప ముంచుతుంది. దాన్ని కనుక మీరు వదిలేసుకోగలిగితే ఏ విధంగానూ మీరు అంబరీషుడి కంటే తక్కువ కాదు, నారదుడి కంటే తక్కువ కాదు, ఆటే మాట్లాడితే శ్రీకృష్ణుడి కంటే కూడా మీరు తక్కువ కాదు. అంటే ఈ మానసిక స్థితి కోసం ఎంతసేపు మీరు ఉండటమే, ఆ మానసిక స్థితిలో అలా ఉండిపోతామే, ఆ మానసిక స్థితిలో ఉండే ఏం చేయాలి సార్, ఏం చేయాలి మనకెందుకు, ఏం చేయాలి, ఏం చేయాలి మనం, మరి ఏం చేస్తాం, ఏం జరుగుతుంది, ఏం జరిగితే అది జరుగుతుంది. ఇప్పుడు పిలుచుకోవాలి, మీ ఇష్ట ప్రకారం పిలుచుకోగలుగుతున్నారా, ఆహారం తినేశారు, అన్నం అరగాలి, మీరు ఎంత శ్రమ పడుతున్నారో అన్నం అరగడానికి, పడే శ్రమ కడుపు పడుతున్నాడు, ఏ విషయం మీరేం శ్రమ పడుతున్నారు, నెత్తులు ప్రయోగించాలి, బలం మీరు కష్టపడుతున్నారే, పంపు కొట్టి 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 చేతులు కాళ్ళు పడిపోయి పాపం ఆ గుండె ఏం కొట్టుకుంటుందో, అసలు కొట్టుకుంటున్నట్టు కూడా మీతో కాస్త హార్ట్ లాజ్ అంటే డ్యూటీ వస్తే అప్పుడు వెలుస్తుంది. అసలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, అది అది కనుక మనకు అర్థమైపోతే అసలు మీరు ఏమి చేయనప్పుడు ఇక్కడ కూడా మీరు చెప్పినట్టే జరగాలి అనేటటువంటి భ్రమ ఎందుకు, అది అర్థమైపోతే అసలు భాగవతం వర్క్షాప్ అవ్వాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణుడి కంటే తక్కువ వారు కాదు, శ్రీకృష్ణుడే మీ దగ్గరికి వస్తాడు అలాంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం గజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కానీ నెగటివ్ కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అనేటటువంటి అవగాహన రావడం కొంచెం కష్టం. మహామహర్షుడికి అది రాలేదు, మరి మీకు ఎందుకు వస్తుంది, ఇంకేంటే మీరు ఋషుడి కంటే గొప్పవాళ్ళు కనుక, ఎందుకు మీరు ఋషుడి కంటే గొప్పవాళ్ళు, దానికి కాలధర్మము కాలపురుషుడు యొక్క ఇది చేసి ఏ మహాభాగవత కథను శుకుడు చెప్పుకున్నాడో పరమ భాగవతోత్తము చెప్పుకుంటున్నారో అదే మీరు నేర్చుకుంటున్నారుగా. మీరు ఎందుకు తక్కువ, మీరు అది మీ కర్మ అలా అనుకోవటం, దాన్ని నేనేం చేస్తా, మీ తప్పది, దాన్ని నేనేం చేయను, నేను మాత్రం అనుకుంటూనే ఉంటా కాస్త నారదుడు వాళ్ళు వస్తే బాగుంది, హలో సార్ బాగా చెప్పానా అందా అని. వాడికి ఇంగ్లీష్ రాదు, నా అదృష్టం అది. కానీ ఇదంతా భావన అర్థమవుతోంది కదా, కేవలం ఒక మానసిక స్థితి. మొత్తం కనుక మీరు ఇలా వదిలేసుకోగలిగితే జరిగేదేదో జరుగుతుంది, ఎలా జరుగుతుందో దాన్ని గమనించుకుందాం. కానీ దాన్ని గమనించుకుందామని శ్రీకృష్ణుడు నోరు మూసి కూర్చున్నాడా, తను చేయగలిగేటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆఖరికి మొన్న టీవీలో నాకు పాపం బలరాముని చూస్తే జాలేసింది, రెండు కారణాలుగా జాలేసింది. ఒకటేంటంటే అసలు వాకౌట్ చేయటం మనకు నేర్పింది ఎవరు, బలరాముడు, అది ఎవరో పట్టించుకోడు. అసలు బలరాముడికి ఎంత కీర్తి రావాలో అసలు మొన్న వాకౌట్ చేశాడు, ఈ లోపల మన శ్రీకృష్ణుడు వస్తాడు, చూశారు కదా, వచ్చి బలరాముడిని శాంతింపజేస్తాడు. అలా వెళ్తాడు. అంటే మళ్ళా వచ్చి అవుంటాను అసలు అస్తమానం లేదా అది శాంతంగా చేస్తావు, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, మరి బలరాముడు జాలి పడాలి కదా. ఆ మానసిక స్థితి అర్థమైంది కదా. ఆ మానసిక స్థితి కంటే అసలు మీకు ఆవేదనైంది, బాధనైంది, వారి పార్ట్ ఆఫ్ ది బిగ్ యూనివర్స్, ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మీరు కూడా ఒక పాత్రధారులే. మీరు ఏ పాత్ర వేస్తే ఏముంది అందులో, ఏ పాత్ర వేస్తే ఏముంది, కానీ హీరో పాత్రే కావాలి. అందరూ హీరో పాత్ర వేస్తే విలన్ పాత్ర వేసేవాడని, కానీ మీకు తెలియదేమో హీరోకి వీలే విలన్, విలన్ వల్లే, విలనే లేకపోతే అసలు హీరో లేడు. అది మనం మర్చిపోతాం. చూసుకోండి కావాలంటే ఎంత విలన్ చితక్కొడితే చివరిలో అన్ని విజిల్స్, అసలు విలన్ చితక్కొట్టలేదు అనుకోండి, అసలు విలన్ నిజమైన హీరో. సరే, అదంతా మహాభాగవతంలో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మూడు మానసిక స్థితులు మీరు ఈ 7 రోజుల్లో, అందులో ఒక రోజు అయిపోయిందిగా మిగతా 5 రోజుల్లో. కానీ నాకు అలవాటు ఏంటి, ఫాస్ట్ కదా, అంచేత ఆ 7 రోజుల్లో 3.5 రోజులు కుదించాం. సమాసం అంటే పొద్దున్న 6 నుంచి 12 లోపల ఒక రోజు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం లోపల ఇంకో రోజు, అంటే ఒకే రోజులో 2 రోజులు. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి దాన్ని. ఇందులో ఉన్నటువంటి ఈ కథలు ఉన్నాయి, ఒక్కొక్క కథ మీ జీవితంలో, మన జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో జరిగేటటువంటి, ప్రతి వారం జరిగేటటువంటి ఒక సంఘటన, అది కూడా గుర్తుంచుకోండి. అందుకు సప్తంగా ఉన్నారు. ఇందులో జరిగేటటువంటి ప్రతి కథ మీ శరీరంలో జరుగుతుంది, వారంలో ఎప్పుడప్పుడు ఒకసారి జరుగుతుంది. గ్యారంటీగా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేద్దాం. దాన్ని పట్టుకోవటానికి ట్రై చేస్తూ 2 పాయింట్ ఏం చెప్పాను, ప్రకృతికి అనుగుణంగా జీవించండి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా కనుక మీరు జీవిస్తే మీరు ప్రకృతిని శాసించగలుగుతారు. ఇంత మహాభారతాలు భాగవతాలు చదివే ఓపిక లేదు సార్, నేను నోరు మూసుకు కూర్చుంటా, జరిగేదేదో జరుగుతుంది. నేను ఇది కోరుకోను, అది కోరుకోను, అద్భుతమైనటువంటి మానసిక స్థితి, పరమ భాగవతోత్తముల స్థితి అది. కానీ జాగ్యంతో కాదు, అక్కడ భారతదేశం దెబ్బతింది. జాగ్యం అంటూ నిరసించిపోకండి. మీకంటే బాగా మీరు ఎక్కడ ఏ రోల్ మీకు ఇస్తే ఆ రోల్ చాలా బాగా చేయగలగాలి. అంతేగత నాకేముంది సార్, నాకు పచ్చటం మీద మూలపై కూర్చున్నా అనుకున్నప్పుడు అది తామసి గుణం అవుతుంది తప్ప పరమ భాగవతోత్తమ లక్షణం అవదు. అంతేత దాన్ని పక్కన పెడతాడు వ్యాసుడు. ఆ స్థితికి మీరు వెళ్ళిపోతే అసలు చదవాల్సిన పనే లేదు. ఆ స్థితి వేరు. ఇంకొక ఆ స్థితిలోకి వెళ్తానికి ప్రయత్నం చేద్దాం. దేంతో మొదలు పెడతాం, మన శరీరంలో జరిగేటటువంటి పని, ఈ శరీరంలో ఇక్కడ చెప్పేటటువంటి కథల మధ్య తారతమ్యం నేర్చుకున్నాం. మిల్లి మిల్లిగా ఆ కథల ద్వారా ప్రకృతిని మనం గెలవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమే కదా. 3 పాయింట్స్ మనసులో ఉంచుకుని మళ్ళీ చెప్పేదా 3 పాయింట్స్. ఏంటి మొదటి పాయింట్? మహాభాగవతంలో చదివిన ప్రతి కథ 7 రోజుల లోపల మీ శరీరంలో జరుగుతూ ఉంటుంది, చక్రీయ క్రమంలో జరుగుతూ ఉంటుంది. సండే టు సాటర్డే ప్రతి కథ జరుగుతుంది. రెండోది ఏం చెప్పాము, ఈ కథల ద్వారా ప్రకృతి యొక్క నియమాలను అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఆ నియమాలకు అనుగుణంగా మీరు జీవిస్తే ప్రకృతి మిమ్మల్ని ఏమీ చేయలేదు. అసంభవం. మీకు దగ్గరికి మృత్యు రాలేదు, రోగాలు రాలేవు, బాధలు రాలేవు, ఏమీ రావు మీ జోడికి. మూడోదేంటి, ఇదంతా దాటి ఈ విశాలమైనటువంటి విషయము భగవంతుడి యొక్క ప్రతిరూపమే. ఆ ప్రతిరూపంలో నేను ఒక కణాన్ని, ఆ కణాన్ని ఎలా ఉపయోగించుకుంటే భగవంతుడు అలా ఉపయోగించుకుంటాడు.